శ్రోతలకు యేసుక్రీస్తు ప్రభు నామములో వందనములు. మీరు వింటున్నది పోలీస్ బిలీవర్స్ రేడియో ఛానల్. వాక్యోపదేశకులు బ్రదర్ మహేష్ గారు, విజయవాడ. అంశము పెండ్లు విందు చేసిన యజమాని. మూలవాక్యము మత్తయి సువార్త 22:1-13.
దేవుని వాక్యాన్ని ప్రతిరోజు సెల్ కాన్ఫరెన్స్ లో మనం వింటూ ఉన్నాం కాబట్టి ఎలా వినాలి, దేవుడు మన వద్ద నుంచి ఏం కోరుతున్నాడు, ఎలా వింటే మనకు అది దీవెనకరంగా ఉంటుంది అన్నదాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే 2 దినాల ధ్యానం చేస్తాం. కొనసాగింపుగా ఈ మత్తయి సువార్త 22:1-7 వినువారికి కొన్ని సూచనలు ఉన్నాయి, వాటిని ధ్యానం చేద్దాం. నేను చదువుతున్నాను. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లు విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లు విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లు విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. మెయిన్ లైన్ లో ఉండి హోల్డ్ పెట్టకూడదు, అవుట్ గోయింగ్ కాల్ చేయకూడదు. మెయిన్ లైన్ లో ఉండి అవుట్ గోయింగ్ కాల్ చేయొద్దు, కట్ అయ్యే కాల్
హోల్డ్ంచబడింది. దయచేసి లైన్ లో వేచి ఉండండి.
6 తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. 7 కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగులబెట్టించెను. ప్రేమకలిని తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నువ్వు సజీవుడవు, మాట్లాడే దేవుడవు. ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల వద్ద కూస్తూ ఉన్నా. మీ స్వరం వినటానికి, గ్రహించటానికి, దాని ప్రకారంగా నడుచుకోవడానికి సహాయం చేయండి. లైన్స్ ను, కాల్స్ ను మీ చేతులకు అప్పగించుకుంటూ అల్పుడైన నన్ను మీ పాదాల వద్ద ఉంచుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రభు ఒక ఆహ్వానాన్ని పంపించాడు, ఇన్విటేషన్ పంపించాడు. దేనికి ఆహ్వానం పంపబడింది, ఏ కార్యం కొరకు ఆహ్వానం పంపబడింది అంటే, రాజు ఇంటిలో జరుగుతున్న గొప్ప వివాహ వేడుకకు ఆహ్వానం పంపబడింది. రాజు ఇంటిలో జరుగుతున్న గొప్ప వివాహ వేడుకకు ఆహ్వానం పంపబడింది. పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు అర్థం చేయించడం కొరకు, క్రైస్తవం అంటే ఏంటో దాన్ని ఒక మాటలో ఆయన అర్థం చేయించడం కొరకు ఒక పారబుల్ గా, ఒక ఉపమానంగా ఈ సత్యాన్ని మన ముందుంచుతా ఉన్నాడు ఆయన. పరలోక రాజ్యంలోనికి రావటం లేదా సంఘంలో చేర్చబడడం, సువార్తను అంగీకరించడం, యేసుక్రీస్తు ప్రభును వెంబడించడం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభును అంగీకరిస్తే, దేవుణ్ణి నమ్ముకుంటే, ఆ ఇంట్లోనికి ప్రవేశిస్తే, అది ఎలా ఉంటుందో చెప్పడానికి పిక్చరైజ్ చేస్తూ ఒక పెండ్ల వేడుకతో దేవుడు ఈ క్రైస్తవ జీవితాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకీ పరలోక రాజ్యాన్ని దేంతో పోల్చడం, 2 పెండ్లు విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. పెండ్లు విందు చేసిన రాజును పోలి ఉన్నది. ఇదంతా బాగానే ఉంది, కానీ ఎవరినైతే పిలుస్తా ఉన్నాడో ఎవరికైతే ఆహ్వాన పత్రాలు అందించబడ్డాయో, ఎవరైతే ఇన్వైట్ చేయబడ్డారో, ఎవరైతే గెస్ట్లుగా పిలువబడ్డారో, వారి పరిస్థితి ఎట్లా ఉందో మాట్లాడడానికి ఆయన ఉపమానం మాట్లాడుతున్నాడు. ఇది ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ప్యారలల్ గా అంటే ఈ మత్తయి సువార్త 22వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. కానీ పిలువబడ్డవారు, ఇన్వైట్ చేయబడ్డవారు, ఇన్విటేషన్స్ కార్డ్స్ ఎవరికైతే పంపబడ్డారో, అంటే వారి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారు దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, వారు రావడానికి ఇష్టపడుతున్నారు లేదా అన్న దాన్ని లూకా భక్తుడు ఇంకా క్లారిటీగా మాట్లాడతాడు. లూకా సువార్త 14వ అధ్యాయము లూకా సువార్త 14వ అధ్యాయము 17-20 వచనాలు చూడాలి. 17-20 వచనాలు విందు కాలం ముందు అతడు ఇప్పుడు సిద్ధమైనది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. సాకులు చెప్తున్నారు, కుంటి సాకులు చెప్తున్నారు, ఏదో ఒక వంక చెప్పి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు. దేనికి? వచ్చి తిని వెళ్ళడానికి. అవివాహ వేడుకలో పాల్గొకుండా తప్పించుకోవడానికి వాళ్ళు సాకులు చెప్తున్నారట. ఇందుకు ఏం సాకులు చెప్పారు? ముగ్గురు కోసం మాట్లాడతాడు ఆయన. మొదటి వాడు, నేను ఒక పొలంను కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్లి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనిచున్నాను అనను. 19వ వచనంలో రెండవ వాడు, మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెలుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనిచున్నాను అనను. 20వ వచనంలో మూడో వ్యక్తి, మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేనను. ఇది పరిస్థితి. ముగ్గురిని ప్రభు మన కళ్ళ ముందుంచాడు. ముగ్గురు కూడా ఒకే ఉద్దేశం. చెప్పే సాకులు వేరువేరు సాకులు కావచ్చు, కానీ వేరువేరు సాకులు చెప్పినా సరే ముగ్గురు ఉద్దేశం మాత్రం ఒకటే. ఏంటి? రాకూడదు, వెళ్ళకూడదు, పాల్గొనకూడదు, పార్టిసిపేట్ చేయకూడదు, తప్పించుకొని తిరగాలి. ఏవో కారణాలు చెప్పారు. సరే, ముగ్గురు చెప్పిన కారణాలను మన జీవితాలకి అన్వయించుకుందాం. ఇంతకీ పిలిచిన వారెవరు? రాజు పిలిచాడు. కొన్ని పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి లోకంలో. ఆ పెళ్లికి ఇన్విటేషన్ కార్డ్ రావడమే చాలా గొప్ప విషయం అన్నమాట. అది ప్రివిలేజ్. ఎగ్జాంపుల్, సీఎం ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంది, మీకు నాకు కార్డ్ ఇస్తారా? ఎవరు? కొన్ని మినిస్టర్ ఇంట్లో వివాహం జరుగుతూ ఉంది, నీకు నా చేతి కార్డ్ వస్తుందా? రాదు. ఫిల్మ్ యాక్టర్ ఇంట్లో వివాహం జరుగుతూ ఉంది, నీకు నాకు కార్డ్ వస్తుందా? రాదు. ఒకవేళ కార్డ్ వస్తే చాలు, అది ఎంత ఆధిక్యతో, అది ఎంత ధన్యతో, అది ఎంత అర్హతగా ఏంచి ఎన్ని పనులు ఉన్నా సరే పరిగెట్టుకుంటూ వెళ్తాను. నాకు సీఎం ఇంటికాడ నుంచి కార్డ్ వచ్చింది, ఆహ్వానం వచ్చింది. అయ్యో, మనం ఎంత అవివేకంగా ఆలోచిస్తున్నామంటే, మనుషులు పిలిస్తేనే ఆ పిలుపును ధన్యత ఎంచుకుంటున్నాం. సర్వోన్నతుడు, రాజులకు రాజు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త నీకు ఒక ఆహ్వానాన్ని పంపించాడు. నీకు నా గడపలోనికి ఒక ఆహ్వానాన్ని పంపించాడు. ఎందుకు ఆయన పంపించిన ఆహ్వానం దేనికట? తన సొంత కుమారుని కొరకు ఆయన చేస్తున్న, ఆర్భాటంగా చేస్తున్న గొప్ప పెండ్లు విందు. ద గ్రేట్ బ్యాంక్వెట్. అలాంటి ఆహ్వాన పత్రం ఇంటికి వస్తే, ఇక్కడ మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఇలా కనబడుతుంది. 2వ వచనంలో ఇలా ఉంది, ఆ పెండ్లు విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానల్లకపోయిరి. ఇది సెకండ్ ఇన్విటేషన్. ఫస్ట్ ఒకసారి ఇన్వైట్ చేశాడు, అందరు కార్డ్స్ తీసుకున్నారు, వస్తారు రాదు చెప్పలేదు. రాజు అయితే అనుకున్నాడు, నేను పిలిచాను కదా, రాకుండా ఎట్లా ఉంటారు? పిలిచింది నేను రాజుని పిలిచాను, రాజుగాను నేను పిలిస్తే రాను అని చెప్పడానికి ఏమైనా ధైర్యం ఉంటుందా? ఎందుకు రాలే, అందరు వస్తారులే అనుకొని ఆయన ఏం చేశాడు, ఎడ్లను వధించాడట, కుంగిన పశువును వధించాడట. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. చాలా గొప్ప ఏర్పాట్లు, చాలా గొప్ప ఏర్పాట్లు. వాళ్ళందరూ రావాలి, నా పెండ్లి నా కుమారుడి పెండ్లికి అని ఆశతోటి గొప్ప ఏర్పాట్లు చేశాడు. కానీ వీళ్ళంతా ముందు కాళ్ళు తీసుకున్నారు, బుర్రోపలేదు, ఇప్పుడు మాత్రం రావట్లేదు. నాలుగో వచనంలో మూడో ఇన్విటేషన్ పంపిస్తున్నాడు. మూడో ఇన్విటేషన్, మూడో వచనంలో రెండో ఇన్విటేషన్, నాలుగో వచనంలో మూడో ఇన్విటేషన్. మూడో ఇన్విటేషన్ ఇంకేం మాటలు చెప్తున్నాడు ఆయన మూడో ఇన్విటేషన్లో? ఇదిగో నా విందు సిద్ధపరిచున్నాను, ఎద్దులను క్రొవ్యన పశువులను వధింపబడినది అంత సిద్ధంగా ఉంది, పెండ్లి ఇందుకు రెండని పిలువబడిన వారితో చెప్పడం వేరొక దాసులను పంపెను, గాని వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. మూడు ఇన్విటేషన్స్. దేవుడు నీ నా వ్యక్తిగత జీవితంలో పరలోక ఆహ్వానాన్ని, పరలోకపు స్వరాన్ని, పరలోకపు పిలుపును పదే పదే వినిపిస్తా ఉన్నాడు. నీకు ఊహ తెలిసింది మొదలుకొని, నీకు ఊహ తెలిసింది మొదలుకొని ఈనాటి వరకు దేవుడు తన స్వరాన్ని పదే పదే వినిపిస్తున్నాడు. తన దాసులను పంపుతా ఉన్నాడు, తన దాసులను పంపుతా ఉన్నాడు. ఒక్కసారి రివైండ్ చేసుకుంటే మన జీవితంలో స్టూడెంట్ గా క్యాంపస్ లో ఉన్నప్పుడు మాట్లాడాడేమో, లేకపోతే మన మన జీవితంలో మన స్థానిక సంఘం ద్వారా మాట్లాడాడేమో, స్థానిక సంఘం ద్వారా మాట్లాడాడేమో, ఏ పరిస్థితుల ద్వారా మాట్లాడాడో తెలియదు, కానీ మొత్తానికి అయితే మాట్లాడుతూనే వస్తున్నాడు. ఫస్ట్ ఇన్విటేషన్ నెగ్లెక్టెడ్, సెకండ్ ఇన్విటేషన్ నెగ్లెక్టెడ్, థర్డ్ ఇన్విటేషన్ నెగ్లెక్టెడ్. విననల్లని చెవితో పెడచెవిని పెట్టి దేవుని స్వరాన్ని మనం ధృనీకరిస్తూ వస్తే, పిల్లరా, పిలిచిన వాడు రాజు, సర్వాధికారం కలిగిన వాడు. రాజు కోపం వస్తే, రాజు ఆజ్ఞాపిస్తే, రాజు బందీ చేస్తే, అసలు విడిపించడం తప్పించడం ఎవరి తరం అవుతుంది? దీన్ని కృపాకాలం అంటారు, మర్చిపోవద్దు. నీకు ఇవ్వబడ్డ ఆయుష్కాలం, భూ సంవత్సరాలు ఎన్నైతే ఉన్నాయో 2019 కలుపుకొని, దీన్ని కృపాకాలం అంటాం. కృపాకాలం అంటే గ్రేస్ పీరియడ్. దేవుడు కోపపడడానికి బదులు, శిక్ష విధించడానికి బదులు, ఆయన దీర్ఘశాంతం ప్రదర్శిస్తూ నా కుమారుడు వింటాడు, నా కుమార్తె వింటాది, నా మాట ఖాతరు చేస్తారు, నన్ను గౌరవిస్తారు, తమ జీవితాలను బాగు చేసుకుంటారు, ఈ ఆహ్వానంలోనికి వారు వస్తారు, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, పదోసారి, వందోసారి, ఇన్నిసార్లు ప్రభు పిలుస్తా ఉన్నాడు, పిలుస్తా ఉన్నాడు, పిలుస్తా ఉన్నాడు. వారైతే రానల్లకు పోయిరి. ఎంత కఠినమైన మాట, రానల్లకు పోయిరి, రానల్లకు పోయిరి. లోకభక్తుడు రాను అని చెప్పిన ఈయన ముగ్గురు యొక్క కారణాలు రాస్తున్నాడు. ఆ ముగ్గురు కారణాలు తెస్తే ఒకవేళ అదే కారణాలు మనం చెప్తున్నామేమో దేవునితో, అదే కారణాలు చెప్తా కొనసాగిస్తా ఉన్నామేమో. చూద్దాం ఏమేం కారణాలు చెప్తున్నారు. లోక సువార్త 14వ అధ్యాయము 18వ వచనం నుంచి ఫస్ట్ ఎక్స్క్యూజ్ కనబడుతుంది. ఫస్ట్ ఎక్స్క్యూజ్, వారందరూ ఏక మనసుతో నెపమును చెప్పసాగిరి. మొదటివాడు ఏమన్నాడు, నేను ఒక పొలాన్ని కొని ఉన్నాను, అవశ్యముగా, అంటే అవశ్యం అంటే ఎమర్జెన్సీ కేసు, చాలా ఎమర్జెన్సీ, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవనని నేను వేడుకొని చిన్నానని. ఫస్ట్ ఎక్స్క్యూజ్ దేనికోసం అంటే మెటీరియలిజం, మెటీరియలిజం, స్థలాలు, పొలాలు, ఇల్లు, బంగ్లాలు, ఆస్తిపాస్తులు, డబ్బు, ఇవన్నీ మన ముందు ఉన్నాయి. మనకు దేవుడు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా, సిరి సంపదలు ముఖ్యమా అంటే
సిరి సంపదలే ముఖ్యం. ఆ మాట డైరెక్ట్ గా మనం అను దేవుడే ముఖ్యం అంటాం, కానీ మన జీవితం మొదలు ఎలా ఉంటదంటే దేవుడి కన్నా ఇవి నాకు చాలా ప్రాముఖ్యం. అందుకే మన ప్రయారిటీ లిస్ట్ లో, మన ప్రయారిటీ లిస్ట్ లో దేనికి టాప్ ప్రయారిటీ ఇస్తామంటే భూ సంబంధమైన ఆస్తిపాస్తులు, భూ సంబంధమైన ధనధాన్యాలు, భూ సంబంధమైన సిరి సంపదలు, వీటికి మనం ప్రాముఖ్యతనిస్తా ఉన్నాం. ఎలా అనుకోవచ్చు, బాబు నువ్వు పొలం కొన్నావు, ఒక్కరోజు విందుకు వస్తే నీ పొలం ఏమన్నా మునిగిపోద్దా అంటే మునిగిపోదు, అంతే కదా. పొలం 5 ఎకరాల పొలం ఉందట, ఇల్లు ఏం చేయాలట, చూడాలట. చూడకపోతే ఏమవుద్ది, ఒక్కరోజు చూడకపోతే ఏమవుద్ది, ఏదో వంక. అసలు ఎంత సూటిగా చెప్తున్నారంటే అసలు అక్కడ చెప్పిన రీజన్కి నేను రాను అని చెప్పడానికి కారణం లేదు. 5 ఎకరాల పొలం ఉంది, నేను వెళ్ళి చూడాలి, రేపు చూడు, తర్వాత చూడు, దేవుళ్ళు ఉండి చూడు, వివాహానికి వచ్చి కూడా మనిషిని పంపించి చూడు, ఇవన్నీ కారణాలు ఉన్నాయి. మొత్తానికి రాకూడదు, వస్తే ఏమవుద్ది, చాలా కోల్పోవాలి, వస్తే ఏమవుద్ది, చాలా విడిచిపెట్టాలి, వస్తే ఏమవుద్ది, చాలా మార్చుకోవాలి. మనకి ఇష్టం లేదు, మార్చుకోవడం ఇష్టం లేదు, విడిచిపెట్టడం ఇష్టం లేదు. కాబట్టి ఏదో ఒక వంక నెపాల చెప్పటం, మెటీరియలిజం. దేవుని కంటే ధనానికి ప్రాధాన్యత, దేవుని కంటే భూ సంబంధమైన సుఖ సంతోషాలకు ప్రాధాన్యత. నేను రాలేను. అందుకే మత్తయి సువార్త 6:19 ఇలా మాట్లాడతాడు. మత్తయి సువార్త 6:19 ఇలా అన్నాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ధనాన్ని కూర్చుకోవద్దు అనలేదు, కానీ ఎర్త్ ఇస్ నాట్ సేఫ్టీ ప్లేస్ అంటున్నాడు అంతే. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్న వేసి దొంగలిదరు. పరలోక ముందు మీ కొరకు ధనమును కూర్చుకునడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనా దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలరు. ధనం వద్దు అనలేదు, దాచుకోవద్దు అనలేదు, కానీ దాచుకో, కానీ భూమి మీద కాదు పరలోకం అని అన్నాడు. 20 కోట్ల ఆస్తి, 200 కోట్ల ఆస్తి ఉండి అనుభవించడానికి ఆయుష్ నీకుందా భూమి మీద? మరి ఎక్కడ చిరకాలం జీవించేది, కలకాలం బ్రతికేది, సదాకాలం ఉండేది ఎక్కడంటే పరలోకం. మనం ఎక్కడ ధనాన్ని కూర్చుకోవాలి? అదే అంటున్నాడు ఆయన లాజికల్గా. ఎలాగా వదిలిపెట్టే లోకం, విడిచిపెట్టే లోకంలో వదిలిపెట్టే లోకంలో దేనికోసం నీ ఆరాటం, దేనికోసం నీ ప్రాకులాట? పరలోకం ముందు కూర్చుకో, దట్ ఈజ్ యువర్ పర్మనెంట్ ప్లేస్, దేర్ ఈజ్ యువర్ సిటిజన్షిప్. అక్కడే నీ పౌరస్థితి ఉంది, అక్కడే నీ దేవుడు ఉన్నాడు, అక్కడే నువ్వు కలకాలం ఉంటావు, అక్కడ కూర్చుకో. నీకు ఆశ ఉంది, అక్కడ కూర్చుకో. పేదలకు ధర్మం చేయి, దేవుని సేవ కోసం ధారాళంగా ఇవ్వి, నీ డబ్బంతా డిపాజిట్ చేయబడుతుంది పరలోకంలో, అక్కడ నువ్వు కూర్చుకో అంటున్నాడు. అంటూనే 24 సూటిగా ఒక ప్రశ్న అడిగాడు మనం, సూటిగా ఒక మాట అంటున్నాడు మత్తయి 6:24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగాను నేరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికి దాసులుగా నుండనేరరు, అది ఇంపాసిబుల్. నేను దేవుడు నమ్ముకున్నాను, 1 కోటి రూపాయలు కలిసి వచ్చాయి, అబద్ధం. ఎవడైతే మీద చేయి పెట్టుంటాం, ఎవడో ముంచుంటాం, పేరు దేవుని పేరు చెప్తున్నాం. దేవుడు ఇస్తాడు నీకు ఎంత కావాలో అంత, నీ బిడ్డలకు ఎంత కావాలో అంత, నీకు కావలసినంత ప్రభు సమకూరుస్తారు. కానీ ఆశ, ధనాశ, ఇప్పుడే ప్రారంభ పాటలో కమలాకర్ రెసే చక్కటి పాట ఆకాన్ని గుర్తు చేశాడు ఆయన. చాలా మంది వాళ్ళ జీవితాలు ప్రభు చిత్తమైతే ఇప్పుడు అవన్నీ మీ ముందు పెడితే భయపడతారు, భవిష్యత్తులో ధ్యానం చేద్దాం. అయితే ఈ మొదటి సాకు చెప్తున్న వ్యక్తి ఎందుకోసం ఏం సాకు చెప్తున్నాడంటే, నేను ఒక పొలం కొన్నాను, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, దాని చుట్టూ పెట్టగోడ కట్టాలి, దాని చుట్టూ కంచి వేసుకోవాలి, అందులో పక్షులు రాకుండా చూడాలి, కలుపు మొక్కలు రాకుండా చూడాలి, మొత్తానికి సంవత్సరం అయ్యేసరికి మంచి ఫలసాధన సాధించాలి. ఇవన్నీ బాగున్నాయి. వాట్ అబౌట్ యువర్ గాడ్? వాట్ అబౌట్ యువర్ క్రియేటర్? వాట్ అబౌట్ యువర్ ఎటర్నిటీ? నీ దేవుని విషయం ఏంటి? నీ సృష్టికర్తకు నువ్వు ఇచ్చే విలువ ఏంటి? నీ భవిష్యత్తు కొరకు నువ్వు వేసుకుంటున్న పునాది ఏంటి? అజ్ఞానం, అజ్ఞానం. ఇంకా రెండో వ్యక్తి ఏం ఎక్స్క్యూజ్ చెప్తున్నాడు చూద్దాం. రెండో వ్యక్తి ఏం సాకులు చెప్తున్నాడు? 14వ అధ్యాయం 19వ వచనం. మరి అక్కడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెలుచున్నాను, నన్ను క్షమింపవనని వేడుకొనుచున్నానను. బిజినెస్ లేదా డ్యూటీ లేదా వర్క్, నాకు చాలా పని ఉంది, నా ఉద్యోగంలో ఖాళీయే లేదు, నాకు అసలు రెస్టే దొరకట్లేదు, నేను ఒకవేళ నేను షాపులో కూర్చోపోతే బిజినెస్ అంతా ఆగిపోద్ది, కస్టమర్స్ అంతా వెళ్ళిపోతారు, కాబట్టి నేను రాలేను. విచ్ ఈజ్ యువర్ ప్రయారిటీ? విచ్ ఈజ్ యువర్ ప్రయారిటీ? దేవుడా, నీ ఉద్యోగమా? ఉద్యోగాలు చేయొద్దని చెప్పట్లా, బిజినెస్ చేయొద్దని చెప్పట్లా, కానీ ప్రయారిటీ ఏంటి? ఆయన పిలిచినప్పుడు, ఆయనలో ఉండి నీ పని నువ్వు చేసుకోమన్నప్పుడు, ఆయన పక్కన పెట్టి నీ పని చేద్దామని వెళ్తా ఉన్నావు, దానివల్ల ఎంత నష్టపోతావో, ఎంత కోల్పోతావో ఆయన మాట్లాడుతున్నాడు. నాకు అస్సలు ఖాళీ ఉండదు బ్రదర్. మరి తిండి తిన్నాను ఖాళీ దొరకట్లా, స్నానం చేయడం ఖాళీ దొరకట్లా, అన్ని పనులకి మనం ఖాళీ కుదుర్చుకుంటాం. మన ఖాళీ దొరకంది ఎక్కడంటే ప్రభు పనికే, దేవుని పనికే. బైబుల్ చదవడానికి, ప్రార్థనకు రావడానికి, ఆరాధన చేయడానికి, స్తుతించడానికి మాత్రం వి హావ్ నో టైం. వీఆర్ సో బిజీ, సో బిజీ. ఎవరికి బిజీ చెప్తున్నా? 24 గంటలు ఇచ్చిన దగ్గరికి వచ్చి నాకు టైం లేదని చెప్తున్నా. టైం ఇచ్చింది ఎవరు? నీకు రోజుకి 24 గంటలు ఇచ్చింది ఎవరు? ఆయన ఇచ్చాడు. 24 గంటలు నీ చేతులు ఆయన పెడితే ఆయన దగ్గరికి వచ్చి నీకు గంట ఇవ్వడానికి నాకు టైం లేదని చెప్తున్నావు. ఇట్లాగే ఆయన అడిగితే ఏం సమాధానం చెప్తాం మనం? ఆయన ఇచ్చిన టైం అన్ని పనులకు వాడుతున్నాం, ఆయనకు వాడడానికి టైం లేదు, ఆయనకి ఇవ్వడానికి టైం లేదు. టైం లేదు కాదు, మనసు లేదు, ఇంట్రెస్ట్ లేదు. సాకులు చెప్తున్నా, కుంటి సాకులు. ఆయనకు సాకులు చెప్తున్నా. సీసీటీవీలో మనం ఏం చేసాం అంత రికార్డ్ అయిన తర్వాత బయటకు వచ్చి బొంకితే ఎంత అజ్ఞానంగా ఉంటుందో. ఎందుకు రికార్డ్ ఉంది అక్కడ ఆల్రెడీ, వీడియో సేవ్ అయి ఉంది. నువ్వు వచ్చి బొంకి లేదు నేను చేయలేదని చెప్తే తర్వాత తలదించుకునేది సిగ్గుపడేది మనమే. టైం ఇచ్చినోడికి టైం లేదని చెప్తున్నావు, పుట్టించినోడికేమో సమయం ఇవ్వలేకపోతున్నావు. రెండో వాడు ఏమంటాడు? 5 జతలు ఎడ్లు ఉన్నాయట, వాటిని ఏం చేయాలి? పరీక్షించాలి. 5 ఆరోగ్యంగా ఉన్నాయి లేదా, పుష్టిగా ఉన్నాయి లేదా, బాగా పరిగెడుతున్నాయా లేదా, నేను ఎంత ఖర్చు పెట్టాను అంతకంటే ఎక్కువ ఆదాయం వస్తుందా లేదా. మన మనసు అంతా బిజినెస్ మీద ఉంది, మన మనసు అంతా డ్యూటీ మీద ఉంది, మన మనసు అంతా వర్క్ మీద ఉంది. ఆయన పిలుస్తున్నాడు. టైం లేదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం ఒక మాట అంటాడు ఆయన. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో 13, 14 కలిపి చదువుదాం. 13 ఎలా అన్నాడు? నేడైనను రేపైనను ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రెండని చెప్పుకుని వర్లరా. ఎవరు వీళ్ళందరూ? బిజినెస్ మైండ్ పీపుల్. ఎంత గొప్ప ప్లాన్ అంటే, విజయవాడ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోవాలి? దుబాయ్ వెళ్ళిపోవాలి, కటక్ వెళ్ళిపోవాలి, కువైట్ వెళ్ళిపోవాలి, అమెరికా వెళ్ళిపోవాలి, ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి, చెన్నై వెళ్ళిపోవాలి, బెంగళూరు వెళ్ళిపోవాలి, హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఎందుకు అందరం వెళ్ళిపోతున్నా? దట్ ఈస్ మై టాప్ ప్రయారిటీ. అది నాకు చాలా ప్రాముఖ్యమైనది, అది నా జీవిత గమ్యం, అదే నా జీవితం. అవసరమైతే ఎక్కడికన్నా వెళ్ళిపోతాను, కానీ నేను అనుకున్నది మాత్రం సాధించాలి, సంపాదించాలి. ఒక్క సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండి అని చెప్పుకుని వర్లారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు. ఆవిరి వంటి వారు, యు ఆర్ లైక్ ఎ వేపర్. కళ్ళు మూసి తెరిసేలోపు ఎట్లా ఆవిరైపోతుందో అంత క్షణికమైన జీవితం. అలాంటి జీవితానికి భద్రత ఏది? ధనంలో భద్రత ఉందా? వ్యాపారంలో భద్రత ఉందా? జాబ్లో సెక్యూరిటీ ఉందా? వెర్ ఇస్ యువర్ సేఫ్టీ? టైం ఇచ్చిన వాడికి టైం ఇవ్వకపోవటం ఎంత అజ్ఞానమో. మూడో వ్యక్తి మాట్లాడుతున్నాడు. లూకాసువార్త 14వ అధ్యాయం 20వ వచనం. నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనను. 18వ వచనంలో మొదటి సాకు చెప్పిన వాడు, 19వ వచనంలో మొదటి సాకు చెప్పిన వాడు చాలా పద్ధతిగా చెప్పారు. చెప్పడం తప్పే, ఆయన పద్ధతిగా చెప్పారు. నన్ను క్షమించండి, నేను వేడుకుంటున్నాను, నేను రాలేకపోయాను అన్న పదప్రయోగం జరిగింది. 20వ వచనంలో మాత్రం, ఇరవై వచనంలో మాత్రం నేను రాలేనంతే, నాకు కుదరదంతే అని చెప్పేసి ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు. 20వ వచనంలో నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను వివాహం చేసుకున్నాను. అంటే ఫ్యామిలీ, అవర్ టాప్ ప్రయారిటీ ఇస్ అవర్ ఓన్ ఫ్యామిలీ. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, మా అమ్మ నాన్న, వాళ్ళ కోసం, వాళ్ళ తర్వాతే దేవుడు, వాళ్ళ తర్వాతే ప్రభు. వాళ్ళకంటే దేవుడు నాకు ఏమాత్రం 1% కూడా ఎక్కువ కాదు, తక్కువే. వాళ్ళందరి తర్వాతే దేవుడు. నేను ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాను, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, నేను రాలేను. బ్రదర్ రావాలండి, కానీ పిల్లలకు ఆరోగ్యం బాగలేదు. రావాలండి కానీ చిన్న మ్యారేజ్కి భార్యతో కలిసి వెళ్దాం అనుకున్నాను, రాలేకపోతున్నాను. రావాలండి కానీ ఇప్పుడు ఫ్యామిలీతో చిన్న ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాను. వస్తే నా భార్యకి నచ్చదు, వస్తే నా భర్తకు నచ్చదు, వస్తే మా అమ్మ నాన్నకు నచ్చదు. ఎవరికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం? దేవుని వాక్యం వినపడుతున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్న వారు ఎందుకోసం ఫలించటం లేదు, ఎందుకోసం ప్రభుత్వకి రాలేకపోతున్నారంటే ఎవరికి వాళ్ళు చాలా రీజన్స్ ఉన్నాయి. కాన్ఫరెన్స్ కాల్లోకి వస్తున్న వాళ్ళతో తర్వాత పర్సనల్ గా మాట్లాడతామంటే ఏవేవో చెప్తా ఉంటారు. మరి వినాలిగా, చక్కగా వినమే. కుదిరితే నోట్స్ రాసుకుని భద్రంగా దాచిపెట్టుకోవాలి. ఫలానా మహానుభావుడు ఈ కారణాల చేత దేవుణ్ణి ఎదుగుతలేదు, ఆయన గొప్ప కారణాలు ఇవి, రాసుకొని ఫ్రేమ్ కట్టించుకొని కుదిరితే లామినేషన్ చేపించుకొని ఫోటో ఫ్రేమ్ కట్టుకోవాలి. ఎవరికి చెప్తున్నా సాకులు? దేవునికా? కాబట్టి మనందరికి ఓన్ రీజన్స్ ఉన్నాయి, మనందరికి చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ విందాం, బాగానే ఉంది. కానీ పిలిచిన వాడు మాత్రం రాజు, ప్రభు, సృష్టికర్త, నీ జన్మనిచ్చిన వాడు, నీ తండ్రి. ఒకవేళ మేము వింటానేమో కానీ ఆయన వినేంత ఊపుకుందని మాత్రం నేనైతే అనుకోవట్లేదు. ఆయన ఎలాగే చాలా జాగ్రత్తగా వింటాడు, ఆయన ఎలా చూస్తా నవ్వుతా వెళ్ళిపోతాడని మాత్రం నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన హిస్టరీ ఏంటో తెలుసు, ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుసు, ఆయన మనసు ఏంటో బైబుల్ చదువుతామంటే చాలా బాగా అర్థమవుతూ ఉంటుంది. సరే, కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు కదా, ఒక మాట మర్చిపోవద్దు, మనం ఖచ్చితంగా ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇవ్వాలి, మన కుటుంబానికి విలువలు ఇవ్వాలి, మన కుటుంబానితో సమయం గడపాలి. కానీ మనం ప్రయారిటీ ఎట్లా ఉండాలో ఆయన డిమాండ్ చేస్తూ ఒక మాట అన్నాడు. ఆ మాట చూసి లోపలికి వెళ్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం. ఇలా అన్నాడు. 22 చూడడానికి ముందు 10వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37 వచనం చూద్దాం. 10:37 తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఏమన్నాడు? ప్రేమించొద్దు అనలేదు, వదిలిపెట్టేయమని చెప్పట్లేదు, కానీ నాట్ మోర్ దెన్ మీ అన్నాడు. నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుడు డిమాండ్ చేస్తాడు. ఎంత డిమాండ్ చేస్తాడంటే ఫస్ట్ ప్లేస్ ఇస్ మైన్, నేను ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ఎవరు అన్మ్యూట్ అయ్యారండి? అన్మ్యూట్ అయ్యారు ప్రియా బానంద్, మ్యూట్లో పెట్టుకోండి, మ్యూట్లో పెట్టుకోండి, అందరూ మ్యూట్లో పెట్టుకోండి. దేవుడు అంటాడు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ తండ్రి అయిన నన్ను ప్రేమించాలి, నన్ను ప్రేమించాలి, నన్ను ప్రేమించాలి. ఫస్ట్ ప్రయారిటీ నాకు ఇవ్వాలి, నీ జీవితంలో మొదటి స్థానం నాకు ఇవ్వాలి. లేదు, కాదు, కూడదు, నేను టైం ఇవ్వలేనని మనం అంటే ఆయన ఏమంటున్నాడు చూసి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 22:5-7 వచనాలు చూద్దాం. 5-7 వచనాలు. వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి, తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. 7 చూద్దాం, ఆయన రియాక్షన్ ఎట్లా ఉంది. మనం ఇలాగే కుంటి సాకులు చెబుతా, మనం ఇలాగే కాలయాపం చేస్తూ, ఇప్పటికే 30, 35, 40 వచ్చేసాయి కదా, ఇలాగే మనం టైం గడిపేస్తా పోతే ఆయన ఏమంటాడు? 7 చూపిస్తాడు. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి, ముందు ఎవరిని పంపించాడు? ఇన్విటేషన్ కార్డు ఇచ్చి సర్వేని పంపించాడు, ఇన్విటేషన్ కార్డు ఇచ్చి ప్రవక్తను పంపించాడు, ఇన్విటేషన్ కార్డు ఇచ్చి సేవకుని పంపించాడు. ఇన్విటేషన్ కార్డు తీసుకున్నామా, చింపేసాం, చెత్తబుట్లో పడేసాం. ఇప్పుడు ఎవరిని పంపిస్తున్నాడు? 7 దండ్లను పంపించాడు, ఆర్మీని పంపించాడు, హిజ్ ఓన్ ఆర్మీ. తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించను, తగులబెట్టించను. ఒక మాట చెప్పనా, ఒక మాట చెప్పనా, దేవుడు, దేవుణ్ణి ఆశ్రయించాము, దేవుడు చేతులెత్తి దీవించాడు, చాలా ఆశీర్వాదాలు పొందాం. ఏ దేవుడైతే దీవించాడో ఆయన శపిస్తే, ఏ దేవుడైతే భద్రపరుస్తూ కాపాడుతూ ఉన్నాడో ఆయన నీకు నాకు శత్రువైతే, ఏ దేవుడైతే ప్రాణం పోసాడో ఆయన నీ ప్రాణాన్ని, లేకపోతే నీ ప్రాణాన్ని తీసుకోవడం కోరితే, నీ చావు కోరితే, బ్రతుకునిచ్చిన నీ దేవుడు నీ చావు కోరితే, వెర్ ఇస్ యువర్ సేఫ్టీ? నీ ఆస్తిపాస్తి నేను కాపాడగలవా? నీ ఉద్యోగం నీకు భద్రత ఇవ్వగలదా? నీ కుటుంబం నిన్నేమైనా బాగు చేయగలదా, కాపాడగలదా? దేవుడు శత్రువు అయితే, ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే దేవుడు శత్రువు అయిపోయాడు. ఎవరైతే దేవుని తృణీకరిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవునికి సాకులు చెప్తా ఉన్నారో, వారికి దేవుడు శత్రువు అయిపోయాడు. అర్థం చేసుకుందాం, ఆయన మారనివాడు, మారాల్సింది మనమే. ఆయన వినిపిస్తున్నాడు, విన్నట్టుగా నటిస్తున్నాం, విన్నది చెవికి ఎక్కకపోతే, విన్నది తలకి ఎక్కకపోతే, విన్నదాని ప్రకారం జీవితాలు మారకపోతే, హీ నోస్ ఎవ్రీథింగ్. మానవ అంతరంగాన్ని, హృదయాలు ఎరిగిన దేవునికి మనం ఏ సాకులు చెప్పలేం, అన్ని ఆయన తెలుసు. ఆయనకు లోబడ్డమే మనం చేయాల్సిన పని. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక.